சதாசிவசமாரம்பாம் சங்கராச்சாரியமத்யமாம் அஸ்மதாச்சாரியபர்யந்தாம் வந்தே குரு பரம்பராம். ஓம். பதவ அத்தியாயம் 35வ ஸ்லோகம். ब्रिहत सामत था साम्नाम गायत्री छंद सामहम मासानाम मार्गशीर्षोहम ஷ்ருதூனாம் குசுமாகரஹ கிருஷ்ண பரமாத்மா தன விபூதுலனு அர்ஜுனுடிக்கு தெரியஜேஸ்துன்னாடு. தியான அபியாசம் கோசம் எக்கட ஏயே ரூபாலலோ தியானம் செய்யாலி அனி அடிகினப்புடு ఈ రూపాలలో నేను వ్యక్తమవుతూ ఉంటాను అని చెప్పి కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అన్నింటిలో ఉంటాను కానీ ధ్యానం చేయడానికి నీకు ఇవి ఈ చిహ్నాలను తీసుకో అన్నాడు. మానసికంగానే కదా ధ్యానం అంటే, కనుక ఆ యొక్క రూపాన్ని మనం మనసులో తలుచుకుంటే ధ్యానం చేసినట్టు అవి చెప్తూ ఉన్నాడు. ఏమని అంటే, బృహత్ సామ తథా సామ్నాం, సామములయందు, సామములు అనేవి మంత్రాలు, వాటి యందు నేను బృహత్ సామమును, ఓంకార సామ, సేతు సామ, బృహత్ సామ, రథంతర సామ అని రకరకాల పేర్లున్నాయి. ఆ పేర్లలో నేను ఒకటి ఏమిటి, బృహత్ సామ అని పేరు. తర్వాత గాయత్రీ ఛందసాం అహం, అహం ఛందసాం, ఛందస్సులయందు గాయత్రిని నేను అన్నారు. గాయత్రి అంటే ఛందస్సు అంటే ఒక పద్యానికి ఇన్ని లైన్లు ఉంటాయని, ఒక్కొక్క లైన్కి ఇన్ని అక్షరాలు ఉంటాయి అంటే దానికి ఒక పేరు పెట్టారు. మనం తెలుగులో కందం, శార్దూలం, మత్తేభం ఇవన్నీ అంటాం కదా, కంద పద్యం, ఉత్పలమాల, చంపకమాల, యమారాజ భానసలగం, యమాతారాజ భానసలగం అని పర్వాలేదే, గుర్తున్నాయే, గొప్ప, వెరీ గుడ్, బాగుంటుంది అది. యమాతారాజ భానసలగం పెట్టి టక్కన కనుక్కోవచ్చు. చంపకమాల, ఉత్పలమాల అంటే ఫుల్ మార్క్స్ వస్తాయి అందులో. అయితే నాకు చాలా ఇష్టం అది. కొన్ని దానికి ఒక 10 మార్కులు 15 మార్కులు ఇస్తాడు, ఒకటి మనం రాయాలి అందులో. దానికోసం రఫ్ పేపర్లో యమాతారాజ వారసులుగా రాసుకునేవాళ్ళం. ఒకరోజు చేద్దాం అనిపిస్తుంది మళ్ళీ ఆ వర్క్, చాలా బాగుంటుంది. పర్వాలేదు, చాలామందికి తెలిసిన మాట ఇక్కడ. తెలుగు క్లాసులో కొంచెం పరమార్థం ఉంది అయితే. ఎనీహౌ, సరే, అటువంటి ఛందస్సులలో సంస్కృతంలో కొన్ని పేర్లు ఉన్నాయి. మనకి తెలుగులో ఇవన్నీ చిన్నయ్య సూరి, పరవస్తు చిన్నయ్య సూరి చెప్పినటువంటివి ఇవన్నీ కూడా, కానీ సంస్కృతంలో అట్లాంటివే ఉన్నాయి. అనుష్టుప్ ఛందస్సు, త్రిష్టుప్, మహతి, పంక్తి, గాయత్రి అని వీటన్నిటిలోకి కూడా గాయత్రిని నేను అన్నాడు. సరే, గాయత్రి ఛందస్సు, ఆ గాయత్రి ఛందస్సు సావిత్రి అనే మంత్రం గాయత్రి మీటర్లో ఉంది. దీన్ని మీటర్ అంటారు ఇంగ్లీష్లో, ఛందస్సుని మీటర్ అంటారు. భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్ అనే గాయత్రి, అది సావిత్రి మంత్రం. ఆ సావిత్రి, సవితాదేవత సంబంధం సావిత్రి మంత్రం ఛందో మీటర్లో ఉంది, గాయత్రి మీటర్లో ఉంది. ఇది గాయత్రి మీటర్లో ఉంటే మనం సావిత్రి మంత్రం అని చెప్పి ఎవరు అనరు. ఆ సావిత్రి మంత్రాన్ని కూడా అంత సరస్వతి అని, గాయత్రి అని, మధ్యాహ్న గాయత్రి, సాయం గాయత్రి అని రకరకాల పేర్లు అందరు గాయత్రి గాయత్రి అనే పిలుస్తారు. కానీ సావిత్రి మంత్రం అనేది వాడుకలో లేదు. ఎందుకయ్యా అంటే, ఈ గాయత్రి అనేది సావిత్రిని తినేసింది. ఆ మంత్రానికి కూడా ప్రాధాన్యం రాలే, ఛందస్సుకు ప్రాధాన్యం వచ్చింది. కారణం ఏంటంటే ఆ ఛందస్సుకి అంత గొప్పతనం ఉంది. విషయం ఏమిటంటే గురుకులానికి పంపిస్తారు చిన్నప్పుడు పిల్లవాడిని ఉపనయనం చేసి గురుకులానికి పంపిస్తారు, పంపించేవాళ్ళు ఆ రోజులు. యజ్ఞోపవీతం వేసిన తర్వాత పిల్లవాడు వాడు ద్విజుడవుతాడు. అంతకుముందు తల్లి జన్మనిచ్చింది వాడికి, అది మొదటి జన్మ, అది మొదటి జన్మ. ఉపనయనం అయిన తర్వాత ఆ తల్లిదండ్రులు ఈ అబ్బాయిని తీసుకువెళ్ళి గురువుగారికి అప్పగిస్తారు గురుకులంలో. గురువుగారికి అప్పగించగానే ఇంకా వీడికి రెండవ జన్మ, ఉపనయనం అయిన తర్వాత రెండవ జన్మ, మళ్ళీ పుట్టాడు. మళ్ళీ పుడితే మళ్ళీ తల్లిదండ్రులు ఎవరో ఉండాలి కదా రెండవ జన్మకి. ద్విజన్మకి తల్లిదండ్రులు ఎవరు అని అంటే గాయత్రి తల్లి. ఆ సావిత్రి మంత్రం రోజు చాంట్ చేయాలి కదా, ఆ సావిత్రి మంత్రాన్ని గాయత్రి మీటర్లో ఉన్నదాన్ని చాంట్ చేస్తుంటే గాయత్రి అంటే వేదం అని అర్థం. అక్కడ రోజు వేద పారాయణం చేయాలి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం ఏ వేదానికి సంబంధించి ఉండే అది చేయాలి. అలా చేసేటప్పుడు గాయత్రి వేద పారాయణం చేసేటప్పుడు ఆ వేద మాతే ఆ అబ్బాయికి తల్లి. మరి తండ్రి ఎవరంటే ఆ గురుకులంలో ఉన్నటువంటి గురువుగారు. ఇంకా ఈ తల్లిదండ్రులతో సంబంధం లేదు అసలు నిజంగా. కానీ మన పిల్లలు మన దగ్గరే కూర్చొని గురుకులారికి పోకుండా కూర్చున్నారు కదా, అందుకని చెప్పిన మాట వినరు. వాడికి సంస్కారం అవుతుందన్నమాట. ఈ ఉపనయనం అనేది సంస్కారం. ఈ సంస్కారం అవడం వలన రెండవ జన్మ అయ్యి సంస్కృతిని పొంది పరిపక్వత పొంది మనిషి ఆ ఉన్నత స్థితికి వెళ్తాడు ఇంకా అన్నమాట. అది గాయత్రి వేదమాతని తల్లిగా స్వీకరించి గురువుగారిని తండ్రిగా స్వీకరిస్తాడు. స్వీకరించి అన్ని నియమాలు పాటించాలి. ఇంతకు ముందులాగా ఎప్పటిలాగా ఉండకూడదు, చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. అప్పుడైతే ఆటపాటలు ఇవన్నీ ఉండేవి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఆటపాటలు ఇష్టం వచ్చినట్టుగా ఉండకూడదు గురుకులంలో. అందుకని త్వమేవ మాత పితాత్వమేవ ఆ గురుస్తోత్రంలో మనం చదువుతాం చూసారా, తల్లి తండ్రి తర్వాత ఎవరు గురువు. గురువుకి అంత ప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పుడు లేదులేండి, ఈ రోజుల్లో లేదు, ఆ రోజుల్లో. అందుకనే పిల్లలు చాలా డిసిప్లిన్గా ఉండేవాళ్ళు. నియమం, ఆచారం, అనుష్ఠానం అవన్నీ ఉండేవి వాళ్ళకి. ఏకాగ్రత, శుభ్రత, సత్యము, ధర్మం అన్నీ ఉండేవి. ఎందుకంటే గురువుగారి దగ్గరికి వెళితేనే, వేదాధ్యయనం చేస్తేనే ఆ యొక్క సంస్కారం అంతా వస్తుంది. ఇప్పుడు మనం ఏమిట్రా అంటే ఇంట్లో కూర్చోబెట్టుకొని ఒక సెల్ ఫోన్ ఇచ్చి వారు రాయల్ ఎన్ఫీల్డ్ మోపెడ్ స్కూటర్ ఇచ్చి వాడి ఇష్టం వచ్చినట్టుగా వదిలిపెడతాం మనం. ఒకడే కొడుకు కదా అందులో, ఇంకా మా వాడి ఇష్ట రాజ్యం. పిల్లవాడిని ఇంకా బంగారం బంగారంలాగా చూసుకుంటారు. అది విరుద్ధం శాస్త్రానికి. యాక్చువల్గా 8 ఏళ్ళు దాటిన తర్వాత పిల్లల్ని గురువు దగ్గరే ఉంచాలి, గురువు కనుసన్నల్లో పెరగాలి. అప్పుడు గురువే తన తండ్రిగా భావిస్తాడు, గురువే అన్ని మంచి చెడ్డలు నేర్పుతాడు, ధర్మ సంబద్ధంగా పెరుగుతాడు. పెరిగి సమాజం కోసం, తన అభివృద్ధి కోసం, వంశ అభివృద్ధి కోసం పాటుపడతాడు. అది విషయం. గాయత్రి అనేటువంటిది మంత్రం చాలా పవిత్రమైనటువంటిది. అందుకని చిన్న అప్పుడు ఆ రోజుల్లో వివాహం చేసేందుకు చిన్నప్పుడే వివాహం చేసేవాళ్ళు. ఎందుకో తెలుసా, చిన్నప్పుడు వివాహం చేస్తే త్వరగా పిల్లలు కానీ తొందరగానే మళ్ళీ వేదాంతం క్లాసుకు రావచ్చు కదా. ఇప్పుడైతే షష్టబ్ద హాఫ్ షష్ట స్వామి జోక్గా చెప్తారు, సగం షష్ట హాఫ్ షష్టబ్ద పూర్తిలో పెళ్ళి. హాఫ్ షష్టబ్ద పూర్తి అంటే ఏమిటి, 30 ఏళ్ళు. ఇప్పుడు మరి అందరికీ అంతే, పిల్లలు దొరకడం లేదు కదా అమ్మాయిలు. సో అబ్బాయి పెళ్ళి ఎప్పుడు రా అంటే 30 ఏళ్ళు. అప్పుడు హాఫ్ షష్టబ్ద పూర్తి అయిపోయింది. ఇప్పుడు 30 ఏళ్ళ తర్వాత పెళ్లి చేసుకుని ఇంకా పిల్లల్ని, కానీ వాళ్ళు పెరిగి పెద్ద అయ్యేటప్పటికి వీడికి ఎంత వయసు వస్తుంది, 60 ఏళ్ళు దాటిపోతాయి. వెంటనే పుట్టారే కదా పిల్లలు, 35 ఏళ్ళు వస్తుంది అనుకోండి, ఇంకా వాడికి 5 ఏళ్ళు ఉన్నప్పుడు వీడికి 40 ఏళ్ళు, వాడికి 10 ఏళ్ళు ఉన్నప్పుడు వీడికి ఇట్లా 60 70 ఏళ్ళు వచ్చినప్పుడు వేదాంతానికి రాలేరు. మనం చదివిస్తూ కూర్చోవాలిగా. అందుకని ఆ రోజుల్లో చాలా మరీ చిన్న వయసులో చేయకూడదు. ఆ వయసు వచ్చినప్పుడు వెంటనే చేసేయాలి. అది చేసేస్తే త్వరగా ఆ కుటుంబ బాధ్యతలు చూసేసుకొని వేదాంతానికి రావచ్చు. ఇప్పుడు అమ్మాయిలు అంతే, అబ్బాయిలు అంతే, నేను ఇప్పుడే చేసుకోను అంట, 27 ఏళ్ళు వచ్చినాయి ఇప్పుడేంటి తొందర అంట. 27 ఏళ్ళకి పిల్లల్ని కనడం అయిపోయేది ఆ రోజుల్లో, ఇప్పుడు ఇంకా పెళ్ళి ఆలోచనే లేదు, అట్లా ఉంది ఈ రోజుల్లో. కనుక కాలం మారిపోయింది. ఓకే, ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళాము, ఇక్కడ రండి. గాయత్రి అంటే ఇవన్నీ వచ్చినాయి. కృష్ణ పరమాత్మ చెప్తున్నారు ఛందస్సులలో గాయత్రిని నేను. అందుకని మన పెద్దవాళ్ళు మన ఆచారాలు అవన్నీ కూడా చాలా దూరదృష్టితో పెట్టుకొని చేసేవాళ్ళు. ఆ దూరదృష్టి లేకపోవడం వలన ఏమైందంటే ఇప్పుడు అంతా లైఫ్లో చాలా కన్ఫ్యూషన్స్, ఎప్పుడు ఏం చేస్తున్నాము, ఆ ఆశ్రమ ధర్మం అన్నీ పోయినాయి, ఏ వయసులో ఏం చేయాలో కూడా తెలియడంలా మనుషులకి, ఏ వయసులో ఏం చేయాలో తెలియకపోతే జీవిత పరమార్థమే తెలియదు. జీవిత గమ్యం ఏమిటో తెలుసుకోవడానికి ఈ శరీరానికి ఒక వయస్సు, దానికి శక్తి, కొన్ని ఉన్నాయి సామర్థ్యం, అది ఎప్పుడెప్పుడు ఏం చేయాలో అది అప్పుడప్పుడు చేయాలి, చేయకపోతే ఈ శరీరం పనికిరాదు, దీనికి పనికిరాదు. కనుక ఏ వయస్సుకి ఏ పనులు చేయాలో అవే చేయగలం, కానీ ఏ మిగతావి చేయలేము. జపం చేసే టైంలో పోయి ఆఫీస్కి పోయి కూర్చుంటే ఏం చేస్తాం, ఆయాసం వస్తుంది. వానప్రస్థ ఆశ్రమంలో జపం చేస్తూ కూర్చొని హాయిగా ధ్యానం చేసుకుంటూ ఉండాలి. చేయలేక మరి ఇంకా పనులు చేయాలని చేస్తాడు. అది నీకు నువ్వే పుల్ చేసుకుంటున్నావు లైఫ్ని అనవసరంగా. హాయిగా కూర్చొని ఇచ్చిన డబ్బుతో భగవంతుడు ఇచ్చాడు ఏదో, నిశ్చితంగా హాయిగా నిశ్చలంగా ప్రశాంతంగా ఉండొచ్చుగా అంటే ఉండడు. ఏమండి డాక్టర్ బిల్లులు పెరిగిపోతున్నాయి అన్నాడు, డాక్టర్ బిల్లులు పెరిగిపోతున్నాయని చెప్పి నువ్వు డబ్బులు సంపాదించడానికి కోసం ఇంకాస్త వ్యాధి పెంచుకుంటున్నావు. మనుషుల ఆలోచన విధానం చాలా రాంగ్ సైడ్గా వెళుతున్నదన్నమాట. ఏం చెప్పాలనుకున్నానంటే మనిషికి ఎంత కావాలో, మనిషి నిరాడంబరంగా జీవిస్తే ఆ ప్రశాంతతని కోల్పోకూడదు మనిషి. నేను నా జీవితం నా ప్రశాంతతని నేను రక్షించుకుంటూ ఉండాలి. ధనం వెంట నేను పరిగెత్తకూడదు. నా యొక్క జీవిత పరమార్థం కోసం నేను పెడుతూ ఉంటే ధనం నా వెనకాలే వస్తుంది, ఎంత వస్తుందో అదే నాకు చాలు, అట్లా ఉండాలి. కానీ ఏమండి మీరు సన్యాసులు మీకేం తెలుసు మీరు చెప్తారు అని అంటారు, నన్ను చెప్తే ఏం చేయను. ఇంకా అందుకని ఎక్కువ మాట్లాడకూడదు, ఎక్కువ మాట్లాడితే బాగుండదు. ఇంకా చెప్తాను, ఏం చెప్తాం, నాకు ఇంకా ఏదో చెప్పాలని తాపత్రయం. ఓకే, హాయిగా ప్రశాంతంగా జీవించాలి. ఆ ప్రశాంత జీవనమే ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, తృప్తినిస్తుంది. ఇది నేను చెప్పేది కాదు, మన శాస్త్రాల్లో చక్కగా మంత్ర జపం చేసుకో, ధ్యానం చేసుకో, పారాయణం చేసుకో, భగవత్ చింతనలో ఉండు, కొంత వయసు వచ్చిన తర్వాత వచ్చిన దాన్ని చాలు అని చెప్పి తృప్తిగా జీవించు అని చెప్పారు. అప్పుడే నీకు ఆరోగ్యం వచ్చేది. అది లేకపోతే ఏమవుతుందంటే లేనిపోని అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటాం మనం. మనకు శక్తికి మించిన దానికి ఎప్పుడు పోకూడదు. మనకు తెలియకుండానే మనల్ని మన మనసు పరిగెత్తిస్తుంటుంది అటువైపు. ఇంకా శక్తి ఉంది కదా, చేతి కాళ్ళు చేతులు మాడుతున్నంతసేపు ఎందుకు పని చేయకూడదు అంటాడు. ఇక్కడ ఆఫీసుకు పోయి ఆ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు ఏదో వర్క్ చేయొచ్చు కదా, రిటైర్ అయితే మాత్రం ఏముంది, నాలో శక్తి ఉంది కదా అంటాడు. ఈ శక్తి దేనికి ఇచ్చాడు భగవంతుడు? ఉపాసన, మంత్రజప, ధ్యానం, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం, భగవత్ చింతన చేయడం, భగవన్ నామం చేయడం, ఈ కాస్త శక్తి కూడా పోయిన తర్వాత, మంచంలో పడిన తర్వాత ఇంకేం చేస్తాం? ధనమే ప్రధానమైతే ఎన్ని నష్టాలో తెలిసిందా ఇప్పుడు? ధనమే ప్రధానమై జీవిత పరమావధి తెలియకపోతే అన్ని విధాల నష్టపోతాం. ముఖ్యంగా నష్టపోయేది మనశ్శాంతి. మనశ్శాంతి పోతే అప్రెషన్, డిప్రెషన్, సప్రెషన్ వస్తాయి. దానికోసం మందులు, ఆ మందుల కోసం డబ్బులు, డబ్బుల కోసం చూస్తున్నాం కదా ప్రపంచం మనం. ఎట్లాగండి ఈ ప్రపంచాన్ని మార్చేది? నువ్వు ప్రపంచాన్ని మార్చదు, నువ్వు మారు. ప్రపంచాన్ని మనం ఎందుకు మార్చడం? శాస్త్రాన్ని వింటున్నావు, శాస్త్రం చెప్తున్నది, దానికి తగినట్లుగా జీవించు. నీ యొక్క జీవన మార్గాన్ని నువ్వు సరిచేసుకు, అది విషయం. కుసుమాకరహ ఋతూనా, ఏ ఋతువునందైతే కుసుమాలు పుష్పాలు వికసిస్తాయో ఆకరహ అంటే నిధి, కుసుమములకు నిధి లాంటి ఋతువు అది వసంత ఋతువు. చూసారా చెట్లు చిగిర్చి పువ్వులు పూయను, చెట్లు చిగిర్చి పువ్వులు పూయను వసంతకాలంలో. ఎన్ని ఋతువులు ఉన్నాయంటే వసంతకాలం మాత్రం గుర్తుందండి, ఉగాది వస్తుంది కదా అదొక్క పేరు మాత్రం గుర్తుంది, తర్వాత వేడి వస్తుంది కనుక గ్రీష్మ ఋతువు జ్ఞానం ఉంది, జ్ఞాపకం ఉంది. మిగతా ఋతువులు కొంచెం జ్ఞాపకం ఉండడం కష్టం. ఆ పేర్లు చెప్తాను తెలిసిన వాళ్ళకి, ఓకే తెలియని వాళ్ళు నోట్ చేసుకోండి. మొదటిది వసంత ఋతువు, రెండు గ్రీష్మ ఋతువు. ఎండలు మెండుగా కాయును రోజు అసెంబ్లీలో స్కూల్లో చెప్పించేవాళ్ళు సాయంత్రం పూట. లెక్క ఎక్కాలు ఎక్కాలు అంటాం, ఏమిటో ఎక్కాలంటే ఎక్కాలు టేబుల్స్ అనమాట, ఇంగ్లీష్లో టేబుల్స్. ఎక్కాలు చెప్పించాలి సాయంత్రం పూట రోజు గట్టిగా చెప్పాలి, పైగా అందరు కలిసి చెప్తారు. తర్వాత ఇవన్నీ చెప్పాలి చిన్న చిన్నవన్నీ. తర్వాత గ్రీష్మ ఋతువు రెండు, మూడు శరద్ ఋతువు, నాలుగు వర్ష ఋతువు. మూడు వర్ష ఋతువు తీసుకుందాం, నాలుగు శరద్ ఋతువు. వర్ష ఋతువు అయింది, గ్రీష్మ అయిన తర్వాత ఎండాకాలం అయిన తర్వాత వర్షాకాలం వస్తుంది. వర్షాకాలం అయిన తర్వాత శరన్నవరాత్రులు అంటారు, శరత్కాలం. వెన్నెల మెండుగా కాయును, ఏదో ఎప్పుడో చదివినవి గుర్తున్నాయి, 50 ఏళ్ల కిందట చదివినాయి. శరద్ ఋతువు తర్వాత హేమంత ఋతువు. హేమంత ఋతువు అంటే అది చలి ఎక్కువగా ఉండదు, ఎండ ఉండదు, వర్షము కాదు, హేమంత ఋతువు అంటారు. చలి స్టార్ట్ అవుతూ ఉంటుంది హేమంత ఋతువు. తర్వాత శిశిర ఋతువు, శిశిర ఋతువు బాగా చలి ఉంటుందన్నమాట, చలికాలం ఎక్కువగా ఉంటుంది శిశిర ఋతువులో. మనకి ఏది లేదు మెడ్రాసులో, అన్నప్పుడు ఒకటే మంచి వాతావరణం మెడ్రాస్, ఐ లైక్ ఇట్. నోట్ టూ ఎక్స్ట్రీమిటీస్, అతి వేడి ఉండదు అతి చల్లదనము ఉండదు. ఇంకొక చోటుకి వెళ్ళండి ఎండలకి బయటికి రాలేరు, చలికి అంతకంటే బయటికి రాలేరు. మనకు అట్లా లేదు, హాయిగా క్లాసులకు వెడతాం వస్తాం చదువుకుంటాం వేదాంతం. అందుకని ఇక్కడ అందరూ ఎక్కువ జ్ఞానులు ఉంటారు, అక్కడ ఉంటారు పాపం కష్టం కష్టపడుతుంటారు. మనకు చూడండి ఎంత హాయిగా ఉంటుందో. మెడ్రాస్ ఇస్ ది బెస్ట్. ఓకే తర్వాత శ్లోకం చదువుతాం. ద్యూతం చలయతామస్మి తేజస్ తేజస్వి నామహం జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వవతామహం. చలయతాం ద్యూతం అహమస్మి. ద్యూతం అంటే లిటరల్ మీనింగ్ గ్యాంబ్లింగ్ అంటారు చూసారా, జూదం. తెలుగులో జూదం అంటాం, సంస్కృతంలో ద్యూతం అంటారు, ఇంగ్లీష్లో గ్యాంబ్లింగ్ అంటారు. మూడు అర్థం కాలేదండి అన్నారనుకోండి, సమస్య లేదు. ఇప్పుడు మోడర్న్ లాంగ్వేజ్లో చెప్తే అర్థమవుతుంది. గుర్రపు స్వారీ, గుర్రపు పందాలు ఉంటాయి చూసారా, రేస్ కోర్స్, గుర్రపు పందాలు, చీట్ల పాకలు, ఇట్లాంటివన్నిటి కూడా అదంటే రమ్మీ ఇవన్నీ కూడా జూదంతో సమానం. ఇవన్నీ మీకెట్లా తెలుసు స్వామిని అనకండి, తెలిసి పెట్టుకోవాలి కదా మరి చెప్పాలి. అందుకని మనకు తెలిసింది ఒక జూదం పాండవులు, ధర్మరాజు జూదం ఆడాడు, ఆడినప్పుడు భార్య తమ్ముళ్ళని అందరినీ కూడా అందులో పడంగా పెట్టాడు అని చెప్పి మనకు తెలుసు ఆ జూదం. ఇళ్ళల్లో ఆడే జూదం, చీట్ల పాకలు ఆడతారు, అవన్నీ జూదాలు అనమాట. డబ్బులు పెట్టి ఆడేవండి ఏవైనా సరే, డబ్బులు పెట్టి ఆడే అవన్నీ కూడా. చలయత ఇవి మోసం చేసేది, చలయత చల అంటే మోసం చేసేటటువంటి, దీని చేత మోసగింపబడతారు కదా. మరి జూదం ఆడేవాడు మోసగింపబడతాడు, గ్యాంబ్లింగ్ చేసేవాడు మోసగింపబడతాడు. ఒకసారి నువ్వు వాడిని ఓడిస్తే వాడు నిన్ను ఓడిస్తాడు. గుర్రపు పందాలు కూడా అంతే కదా, ఏవైనా కూడా మోసపోతాడు. వ్యసనం లాంటిది అన్నమాట అది, ఒక ఎడిక్షన్. ఇవన్నీ కూడా ముందు చిన్నగా అలవాటైతాయి, అవి తెలియకుండా సూక్ష్మంగా వస్తాయి, తర్వాత చిన్న అలవాటుగా మారుతుంది. ఇంకా చెప్పాలంటే సురాపానం, మద్యపానం ఇవన్నీ కూడా అందులోకి వస్తాయి. మందులు, డ్రగ్స్ వాటికి చిన్న చిన్నగా అలవాటు పడతారు మొదట, సూక్ష్మంగా పడి తర్వాత వాటి వల్ల సుఖం వస్తుంది అనుకుంటూ ఉంటారు. ఈ సురాపానం, మద్యపానం ఇవన్నీ, స్మోకింగ్, డ్రింకింగ్, డ్రగ్స్ ఇవన్నీ కూడా, ఈ గ్యాంబ్లింగ్ వీటిలో చాలా తెలియకుండా జారిపోతారు మనుషులు. చూస్తూ చూస్తుండగానే ముందు దానికి కొంచెం తెలియకుండా అలవాటు పడిపోయి, అలవాటు వల్ల బుద్ధి ఏం చేస్తుందంటే ఇంకా పనిచేయడం ఆపేస్తుంది, ఇంకా పని చేయదు అది, ఇంకా దాని ప్రకారం పెడతాడు వీడు, దాని వెంటనే వెళ్ళిపోతాడు. దాన్ని వ్యసనం అంటారు. ఈ వ్యసనాలన్నీ కూడా, ఈ వ్యసనాలంటే ఏదో అదేనే కాదు, ద్యోతమే కాదు, ఒక వ్యక్తితో సంబంధం కూడా వ్యసనంగా మారకూడదు. తెలియకుండానే ఆ వ్యక్తి యొక్క పరిచయం, ఆ వ్యక్తి పరిచయం వలన మనం సంబంధం పెరగడం అతిగా, ఆ సంబంధం వలన అతిగా క్లోజ్గా ఉండడం, తర్వాత తెలియకుండానే దాని మీద వాళ్ళ మీద డిపెండ్ అయిపోవడం, తర్వాత మనిషి బుర్ర పనిచేయనంత స్థితికి వెళ్ళిపోతాడు. ఎప్పుడు వాళ్ళని గురించి ఆలోచిస్తుంటాడు. ఏదైనా సరే వ్యసనం అనేది ప్రమాదకరం. ఎడిక్షన్ అనేది ఏదరు అని వస్తువుతో కావచ్చు, వ్యక్తితో కావచ్చు, వ్యసనం వ్యసనమే కదా. అందుకని స్త్రీ వ్యసనం, పురుష వ్యసనం అంటారు చూసారా, ఇవన్నీ వ్యసనాలే. మనిషి ఎడిక్ట్ అయిపోతాడు, బానిసైపోతాడు. బానిసైపోయి బుద్ధి పనిచేయకుండా బుద్ధి మాంద్యం వచ్చేసి ఇంకా తన పురుషార్థాన్ని, విల్ పవర్ని మర్చిపోతాడు, అంతటి స్థితికి పోతాడు ఈ వ్యసనాలలో. ఈ లిస్టు మొత్తం అదే. అందుకని WWW అని చెప్తుంటాను నేను. వైన్, వెల్త్, ఉమెన్, డబ్బులు కూడా అంతే వ్యసనం, ధన వ్యసనం. మనిషికి ధన వ్యామోహం అది వ్యసనంగా మారిపోతుంది అన్నమాట. ఎంత పిచ్చి అంటే ధన పిచ్చి, ఒక పిశాచం పట్టినట్టే పట్టుకుంటుంది ఒక్కొక్కళ్ళకైతే. ఇంకా 24 గంటలు డబ్బు 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 ఆలోచిస్తుంటారు. అది ఒక పిచ్చి, అది పిశాచం అన్నమాట. ఇంకా వాళ్ళని వదిలిపెట్టదు. నిద్రపోయిన కన్నులు తెరిచిన నీ వాయే, కన్నులు మూసిన నీ వాయే అని అంత పిచ్చి అన్నమాట. అది మీరు వ్యసనమే కదా. కనుక అటువంటి వ్యసనం వలన ఈ కలియుగంలో, ఈ ద్వాపర యుగం పోయేటప్పుడు కలి అడిగాట, నేను ఎక్కడికి పోయి ఉండేది, మరి ద్వాపర యుగం అయిపోతుంది కదా, నేను ఎక్కడికి పోను అన్నాడు కలిపురుషుడు. అంటే నీకు స్థానం లేదు, నువ్వు ఇంక వద్దు అన్నట్ట కృష్ణ పరమాత్మ. అంటే అట్లంటే ఎట్లా అన్యాయం అయిపోతాను నేను ఎక్కడికి పోయేది అంటే, సరే అప్పుడు ఒక రూల్ పెడతాను, కలియుగంలో నువ్వేం చేయాలంటే 3 చోట్లకి మాత్రం పర్మిషన్ ఇస్తాను నీకు అన్నాడు. 3 చోట్ల మాత్రమే నువ్వు ఉండాలి, మిగతా చోట్ల ఉండకూడదు. ఏమిటా 3 చోట్లు చెప్తే అక్కడే ఉంటానన్నాడు. మొదటిది బంగారం. బంగారం ఎక్కడ ఉంటుందో అక్కడ ఉండు అన్నట్ట కలిపురుషుడు. బంగారం దగ్గర ఉంటాడు. అందుకే బంగారం అనేది వ్యామోహం. చూసారా, మనిషి లేకపోతే ఇన్ని తంగమాళిగేలా. బంగారం. 2వ ప్లేస్ ఎక్కడ అంటే మద్యం, తాగుడు, మద్యం. 3వ ప్లేస్ ఏమిటంటే జూదం, చీట్ల పాకలు ఆడేది, జూదం, గ్యాంబ్లింగ్, ఇట్లాంటి చోట ఉంటాడనమాట కలి. వాటి జోలికి మనం పోకూడదు. అందుకని ఆ ఆభరణాలని చూస్తుంటే, డైమండ్స్ ఇవన్నీ చూస్తుంటే ఒక్కొక్కసారి సన్యాసులకే కోరిక వస్తుంది. సన్యాసం తీసుకున్నాం కాబట్టి బాగుండదు వేసుకుంటే. ఏంటంటే అంత అడ్వర్టైజ్మెంట్, అంత వ్యామోహం. అమ్మో బంగారం అంటే ఎంత పిచ్చి తెలుసా అసలు. అమ్మాయికి పెళ్లి కావాలంటే ఎంత బంగారం పెట్టారని అడుగుతాడు. బంగారం ఏంటి, అమ్మాయే బంగారం. బంగారం ఎందుకు, ఈ బంగారం కాదు మాకు, ఆ బంగారం కావాలి. ఇది కలి కదా, మరి కలికాలం అండి అంటాడు. కలికాలం అంటే ఏమిటి, ఎక్కడైతే బంగారం వ్యామోహం ఉంటుందో అది కలికాలం. ఎక్కడైతే మద్యం ఉంటుంది, చూడండి మద్యం చూడండి, ఎక్కడ పట్టినా షాపులు. ఆ షాపులకు పేర్లు కూడా ఏం పెడతాడో తెలుసా, రాఘవేంద్ర వైన్స్ ఏదో వేరే పేరు పెట్టుకోవచ్చు కదా, సాయి వైన్స్. మెడ్రాసం ఎక్కడ పట్టినా అవే షాపులు. సాయంత్రం అయ్యేటప్పటికి గుంపు గుంపుగా పోయి తాగి ఎన్ని కుటుంబాలు నాశనం అవుతున్నాయి. అసలు అది ఎంతసేపు బ్యాన్ చేయడం ఇంతసేపు అసలు దేశంలో వెంటనే బ్యాన్ చేసేసేయాలి. పబ్లిక్గా ఎక్కడ ఒక్క షాప్ ఉండకూడదు అన్నట్లు చేయాలి. మనం రూల్ చేస్తే అట్టగే చేసేవాళ్ళం, మనది కాదే రూలింగ్ ఎట్లా చేయాలి. ఇవన్నీ కూడా వాటి కిందకే వస్తాయి. అర్థమైందా? కనుక బంగారం మద్యం జూదం డబ్బు వ్యామోహం మనిషిని పతనం చేస్తుంది. అర్థం అనర్థం భావయ నిత్యం అన్నాడు. మనిషికి శాంతి లేకుండా చేసేదే ధనం, నిద్రపోకుండా చేసేదే ధనం. అందుకని 99% ఆఫ్ పీపుల్ ధనం వెంట పరిగెడతారు. ధనం ధనం గురించి ఆలోచిస్తుంటారు. ధర్మం పోయి ధనం అయింది. చూసారా? ధనం కోసం ఎప్పుడైతే పోతావో ధర్మం ఉండదు అక్కడ. ధర్మంగా ఉంటే ధనం నీ వెనకాలే వస్తుంది. ధనం ఉన్నదా లేదా నువ్వు ఆలోచించవు. ధర్మం ఉంటే ఎప్పుడు ధనవంతుడిగానే ఉంటావు. ధనం ఉన్నంత మాత్రాన శాంతి ఉండదు. మనిషికి ధర్మం కావాలి, అది ముఖ్యం. సరే, కనుక మరి అది కూడా ఆయనేనండి కృష్ణ పరమాత్మే అంటున్నాడంటే అవును. ఆ ఈ వ్యసనాలలో కూడా మంచి వ్యసనం చెడు వ్యసనం అని రెండున్నాయి. భగవద్గీత క్లాసుకి రావాలనేది కూడా వ్యసనమే కదా. భగవద్గీత సోమవారం క్లాసు లేకపోతే మాకు చాలా కష్టం స్వామిని, మీరు చెప్పండి ఎట్లాగైనా సరే సెలవు వద్దు అంటారు. మరి ఇది వ్యసనం కదా. శుభవాసన, శుభవాసనలు పాజిటివ్ ఎడిక్షన్, నెగిటివ్ ఎడిక్షన్స్ అంటారు. శాస్త్రం చదవాలి, బాగా నేర్చుకోవాలి, గుడికి వెళ్ళాలి, పూజ చెయ్యాలి, ప్రతిరోజు చెయ్యాలి, ప్రతిరోజు గుడికి వెళ్ళాలి, ఇది ఒక అలవాటే కదా. వాడికి అది ఎడిక్షన్, మనకి ఇది ఎడిక్షన్. ఎడిక్షన్ ఉందా లేదా? అయితే ఏం చేద్దాం ఇప్పుడు? వద్దంటావా? శాస్త్రం చెప్తోంది ఎడిక్షన్స్లో మంచి ఎడిక్షన్ అది ఉండొచ్చు, శుభవాసన. అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ జూదము నేను అని అన్నాడు అంటే దాని వ్యక్తీకరణ అంతేకాని దాన్ని మనం పాజిటివ్గా తీసుకోవాలి అక్కడ, అంతేకాని నెగిటివ్గా తీసుకోకూడదు. ఆ విషయం కొంచెం డౌట్ వస్తుంది, వస్తుంది కదా. ఏమంటే ఇట్లాంటిది పోయి ఆయన ఎందుకండి ఆయన చెప్పాడు, దీని మీద మెడిటేషన్ చేయాలా అన్నాడు. ఇప్పుడు నల్లు చక్రవర్తి కూడా జూదం ఆడేవాడు. ధర్మపుత్రుడు జూదం ఆట అనేది తప్పు కాదు, అయితే దానికి ఎడిక్ట్ కాకూడదు. ఇక్కడ మనం గమనించాలి జాగ్రత్తగా. ఇప్పుడు మనకేంటంటే జూదం అనేటప్పటికీ, గ్యాంబ్లింగ్ అనేటప్పటికీ ఒక చెడుగానే ఆలోచిస్తాం మనం. అది చెడుగా కాకుండా ఒక క్రీడ. అది క్రీడ, క్రీడగా తీసుకుంటే వ్యసనం కాదు. క్రీడ నీకు బానిసలం అయితే అది వ్యసనం అవుతుంది. చూశారా? ఇప్పుడు ఏదైనా సరే అది లేకపోతే నేను ఉండలేను అంటే అది వ్యసనం, అది అశుభవాసన. అది లేకపోయినా సరే నేను ఉండగలను పర్వాలేదు అని అనుకుంటే అది వ్యసనం కాదు, అది శుభవాసన అవుతుంది. కనుక జూదం జూదంగా తీసుకుంటే ఆటగా, జస్ట్ ఫన్, ఎంటర్టైన్మెంట్, ఎంటర్టైన్మెంట్గా ఆడచ్చు. నల మహారాజు ఆడేవాడు, విరాట మహారాజు ఆడేవాడు. అయితే ధర్మపుత్రుడు ఎందుకు ఆడాడని దానికి ఒక కారణం ఉన్నది, యుద్ధం రాకుండా ఉండడం కోసం, ఏదో ఒక విధంగా తప్పించుకోవడం కోసం అట్లా చేసి చెప్పుకుంటూ వచ్చారు. అది వ్యసనం కాదు అక్కడ వాళ్ళకి, అది ఒక క్రీడ. కనుక మనం అన్ని చెడుగా మార్చుకున్నాం తెలియకుండానే, వ్యసనం అయిపోయి. అట్లంటే మరి ధూమపానం కూడా వ్యసనం కాదండి, ఒకసారి తాగచ్చు. అందుకని ఇట్లంటే అట్లంటారు, అట్లంటే ఇట్లంటారు. అప్పుడు మద్యపానం కూడా కొంచెం ఒక పెగ్గు తీసుకొస్తాను అని అంటారు, అట్లా తీసుకోకూడదు, అది కాదు. కనుక ఏదైనా అలవాటు, పొరపాటు, గ్రహపాటు రాకూడదు. అలవాటు అలవాటుగానే కొంచెం వరకు ఉండొచ్చు, అంతేకాని పొరపాటు గ్రహపాటు కాకూడదు, వ్యసనం కాకూడదు. ఇప్పుడు జూదం ఆడకపోయినా పర్వాలేదు, ఉంటే ఉంటే ఆడతాం లేకపోతే లేదు అన్నట్లు ఉండాలి, అంతే కదా. క్లాసు ఉంటే వెళతాం లేకపోతే లేదు. ఇది వ్యసనం అంటే ఏమిటి? ఇంకా అక్కడ కూర్చుంటాం తలుపు దగ్గర కూర్చొని క్లాసు లేదు అని ఏడుస్తామా? కానీ బ్రాంది తాగేవాడు అట్లా కాదు కదా, వాడు ఏడుస్తాడు. మద్యం లేకపోతే ఏడుస్తాడు, సిగరెట్ దొరకకపోతే పిచ్చివాడైపోతాడు. ఏది లేకపోతే పిచ్చివాళ్ళు అవుతారో అది వ్యసనం. అది ఒక ఎంటర్టైన్మెంట్గా వినోదంగా తీసుకుంటే వ్యసనం కాదు. కానీ 99 పాళ్ళు వాటి జోలికి వెళ్ళాడంటే జాగ్రత్తగా ఉండాలి, అంత శక్తి ఉండాలి మనిషికి. అందుకని శుభవాసన అన్నారు. భగవద్గీత వినాలి చదవాలనేది శుభవాసన, అర్థమైందా? లేకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత అవన్నీ మీరు ఆలోచిస్తారు. అందుకని ముందే చెప్తున్నా, జూతం చలయతాం, తర్వాత అహం తేజః తేజస్వినాం. తెలివిగలవాడు వాడు, తేజస్సు ఉంటుంది చాలామందికి, బ్రహ్మవర్చస్సు. ఆ తేజస్సు ఉన్న వాళ్ళల్లో నేను ఆ తేజస్సుని నేనే అన్నాడు. తేజ అంటే నారదుల భక్తి సూత్రాల్లో చూసాం, దుస్సంగ సర్వదా త్యాజ్య, సత్సంగ సర్వదా కార్య. తేజస్సు మనకు బ్రిలియన్స్ ఉండాలి అంటే సత్సంగం చేయాలి, దుస్సంగం చేస్తే ఉన్న తేజస్సు పోతుంది. అందుకనే బ్రహ్మచారి రోజు ప్రార్థన చేస్తాడు. ఏమని అంటే మేధావి భూయాసం అని ఆ మంత్రం చదువుతారు. తేజస్వి భూయాసం వర్చస్వి భూయాసం బ్రహ్మ వర్చస్వి భూయాసం, నేను తేజస్సుగా తేజోవంతుడిని అగుగాక, బ్రహ్మవర్చస్సుతో కలిగిన వాడిని అగుగాక అని ప్రార్థన. అలా చేయడం వలన ఏమవుతుంది, దుస్సంగం ఉండదు మనిషికి ఆ ప్రార్థన చేయడం వలన. లేకపోతే ఏమవుతుంది, వాట్సాప్లో కూర్చొని చాట్ చేస్తూ ఉంటే ఒక అబ్బాయి అంతే ఈ చాటింగ్లో డేటింగ్ చేశాడు, డేటింగ్లో ఈ లవ్ ఎఫైర్ వచ్చేసి ఏదో దేశం ఏదో భాష ఏదో మతం, చివరికి ఆ అబ్బాయి జీవితాన్ని అంతం చేసుకున్నాడు ఆ లవ్ ఎఫైర్లో ఏదో అవ్వడం వలన. ఈమెయిల్ ఇంటర్నెట్లో పరిచయాలు కదా ఇప్పుడు అందరికీ, మనం చూస్తున్నాం రోజు పేపర్లో ఇంటర్నెట్లో పరిచయాలు అయ్యి ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకోవడం, పరిచయాలు చేసుకోవడం, తర్వాత అవి ఎంతో దూరానికి తీసుకెళ్ళి మనుషుల్ని ఆల్మోస్ట్ ఏం ఉండదన్నమాట, ఇంకా ఇక్కడ బుర్రలో అట్లయిపోతారు. కనుక అట్లాంటివన్నీ పోవాలంటే సత్సంగం ఉండాలి. దుస్సంగం ఏమిటంటే ఈ కంప్యూటర్లు ఇంటర్నెట్లు ఇవన్నీ ఫోన్లు ఇవన్నీ అంతా లోకం అంతా మన చేతిలోనే ఉంది కదా. ఇప్పుడు పక్కన ఎవరున్నారో కనపడరు, లోకం అంతా మన చేతిలోనే ఉంటుంది. ఇటు తిప్పుతూనే ఉంటాడు ఇటు పక్క పక్కన, ఏమిట్రా అంటే చూస్తూనే ఉంటాడు. ఏం చూస్తాడో తెలియదు, చూస్తూనే ఉంటాడు 24 గంటలు. అది పక్కనే పెట్టుకోకూడదట, అది పెట్టుకుంటే క్యాన్సరే వస్తుందట. ఫోన్ పాకెట్లో కూడా పెట్టుకోకూడదట ఫోన్. కానీ ఇప్పుడు బ్రహ్మంలాగా సర్వత్ర వర్తతే సెల్ ఫోన్ అన్నాడు. అది ఎప్పుడు మేడలో వేళ్లాడుతూ ఉంటుంది లాకెట్ లాగా. అది లేకపోతే ఇప్పుడు మనకు గాలి కూడా ఊపిరి కూడా ఆడినంత స్థితికి వచ్చాం మనం. ఫోన్ అంతా ఇదే అలవాటు అయిపోయింది. మనకు పర్వాలేదండి, పిల్లలు చూడండి ఇప్పుడు కాలేజీకి వెళ్ళే పిల్లలు ఏంటి, వర్కింగ్ చేసేవాళ్ళు ఏంటి, ఇంక మరీ ఎక్కువ. అవి పెట్టుకుని పెట్టుకుని అందరికీ 40 ఏళ్ళకి 30 ఏళ్ళకి చెవుడు వచ్చేసింది. ఎందుకని పెట్టుకుని మాట్లాడి 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 చెవుడు వినపట్టల్లా ఎవరికి అంటాడు. మరి ఎప్పుడు అవి పెట్టుకుని పెట్టు మిషన్, అందులో ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే చెవుడు రాకేమొస్తుంది. అందులో అమెరికాలో మాట్లాడాలి పైగా, అది వేరే సెట్. సెట్ అంటే ఏమిటి, గ్రూప్ ఆఫ్ పీపుల్. అమెరికా నుంచి ఫోన్ వస్తుంటుంది, ఆ ఫోన్ వచ్చినప్పుడు పెద్దగా మాట్లాడాలి అక్కడ. ఏంటి నైట్ వీళ్ళు ఇక్కడ మాట్లాడుతుంటారు, పెద్దగా మాట్లాడతాడు, పెద్దగా మాట్లాడి అక్కడ వాళ్ళు పెద్దగా మాట్లాడి విని 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 ఒక ఆవిడికి చెవుడే వచ్చేసింది. ఏమిటంటే మా అబ్బాయితో అమెరికాలో మాట్లాడి మాట్లాడి చెవుడు వచ్చిందండి. ఇవన్నీ వ్యసనాలు. ఎక్కడ ఉంటుంది తేజస్సు, ఎక్కడ ఉంటుందండి తేజస్సు? పనికిరానివన్నీ దగ్గర పెట్టుకుంటే ముఖంలో తేజస్సు ఉండదు, నిద్రపోరు కదా. అదే ఆలోచన. ఎస్ఎంఎస్లు ఏమి వచ్చినాయో చూసుకుంటా, ఈమెయిల్స్ ఏమి వచ్చినాయో అని చూసుకుంటూ ఉంటాడే. ముఖాల్లో తేజస్సు లేదు ఇప్పుడు పిల్లల్లో చూడండి. ప్రజెంట్ జనరేషన్ పిల్లల్లో అష్టాంగ యోగం చేయరా, ఆసనం చేయరా, సూర్య నమస్కారం, టైం ఎక్కడుందండి అంటాడు. ఇంకేం తేజస్సు ఉంటుంది, సమయానికి తినరు, సమయానికి నిద్రపోరు. కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, తేజస్వినాం ఆ రోజుల్లో తేజస్సులు ఉన్నవాళ్ళు. అదే చూడండి, ఒక వ్యక్తి యోగా చేస్తే రోజు ప్రాణాయామం, ఆసనాలు, సూర్య నమస్కారాలు ఇవన్నీ చేస్తే ఎంత తేజస్సు ఉంటుంది మనిషి ముఖంలో. పారాయణం చేసినా, మంత్రజపం చేసినా, ధ్యానం చేసినా ఎంత తేజస్సు వస్తుంది మనిషిలో తెలుసా? ఇప్పుడు మన పిల్లల్లో ఏం తేజస్సు ఉంది మీరే చెప్పండి, వాళ్ళ ముఖాల్లో ఏం తేజస్సు ఉంది? పనికిరానివన్నీ తింటారు కదా, ఆ ప్యాకెట్స్లోనివన్నీ ప్రిజర్వ్ చేసినవన్నీ అవే రుచి వాళ్ళకి, అమృతం, అవే తింటుంటారు. అందుకని మనుషులు వాళ్ళ ముఖాల్లో చూస్తే నాకు కనపట్టలేదు, మీకేమన్నా కనపడిందేమో, నాకు మాత్రం కనపట్టలేదు. ఆ కళ్ళల్లో ఒక కాంతి, ఆ ముఖంలో ఒక వర్చస్సు, మాటల్లో ఒక స్వచ్ఛత, పనిలో ఒక నైపుణ్యం కనపడటం లేదు. దానికి బదులుగా మనస్సు ముఖం కళాహీనత, కళ్ళల్లో కాంతి లేకపోవడం, మాటలో నిలకడ లేకపోవడం, మనసులో ప్రశాంతత లేకపోవడం కనపడుతోంది. అటువంటి సమాజం అనారోగ్యకరమైన సమాజం, అట్లా ఉండకూడదు. ఎలా ఉంటారు? మంచి వాళ్ళ సాంగత్యం ఉండాలి, మంచి గ్రంథం చదవాలి, మంచి దైవభక్తి చింతన వీటితో ఉంటే కదా రోజు. అందుకనే శాస్త్రీయ సంగీతం, శాస్త్రీయ కళలు అవన్నీ కూడా ఈ భారతీయ సంస్కృతిలో ఇక్కడ ఉంటూ ఈ యొక్క జీవనంలో ఒకటైపోవాలి. అలా లేకపోతే మనిషికి ధనం ప్రధానమవుతుంది, ప్రేమలు ఆప్యాయతలు తొలగిపోతాయి, తను తన స్వార్థం. చిన్నినా బొజ్జకు శ్రీరామరక్ష, ఇది మాత్రం వదిలిపెట్టను, చిన్నినా బొజ్జకు శ్రీరామరక్ష, నాన్ బాగుంటే చాలు, నేను బాగుంటే చాలు, ఇంకెవ్వరు. అట్లా అయిపోతే మనిషి బావిలో కప్పలాగా అయిపోతుంది. అందుకనే టెన్షన్లు చాలా. పిల్లలకి అమ్మఒడి దొరకడం లేదు కదా, ఇప్పుడు పసిపిల్లలకి అమ్మఒడి ఎక్కడుంది? ఆఫీసులకు పోతారు కదా, ముందే అమ్మఒడి లేదు, అమ్మ యొక్క లాలన పాలన చాలా కష్టం. ఎందుకంటే డబ్బులు కావాలి, ఆఫీస్కి వెళ్ళాలి. ఆ శిశువు ఎంత తపిస్తుంది తల్లి యొక్క టచ్ కోసం, ఎప్పుడు ఉండాలి తల్లి. ఆ శిశువుకి ఆటల వైపుకు మనసు మళ్ళే వరకు తల్లి, తర్వాత ఆటలు. ఇవన్నీ చెప్తే అయ్యే పనులు కావండి స్వామిని ఈ రోజుల్లో, అవుతాయో లేదో చెప్పవలసిన బాధ్యత నాది, చెప్తున్నాను. అవ్వకపోతే కష్టపడతారు, అయితే మంచిది, ఆ శిశువుకి మంచిది. లేకపోతే ఆ శిశువు ఏమనుకుంటుంది, నేను అక్కర్లేదు మా అమ్మకి, ఐఎమ్ అన్వాంటెడ్ చైల్డ్ అనుకుంటుంది శిశువు మనస్సు లోపల. ఐఎమ్ అన్వాంటెడ్, నేను అవసరం లేదు మా అమ్మకి. అప్పుడు ఆ బిడ్డకి ఎటువంటి భావన పెరుగుతుంది మనసులో చిన్న వయసులోనే? ఎక్కడి నుంచి ప్రేమ వస్తుంది? మాతృప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ తల్లి ఇస్తే కదా తిరిగి రావడానికి, అవునా? ఆ తల్లి ఇస్తే ఆ తేజస్సు వస్తుంది పిల్లల్లో, అప్పుడే తేజస్సు అక్కడి నుంచే మొదలవుతుంది. అక్కడ దొరకనప్పుడు ఇంకా మీరు విత్తనం మొదట్లోనే అది సరిగా ఉండాలి, ఆరోగ్యకరంగా. ఆరోగ్యకరమైన విత్తనం అయితేనే కదా ఆరోగ్యకరమైన చెట్టు అవుతుంది. విత్తనంలోనే లోపం ఉంటే చెట్టుకి మేకప్పులు వేస్తే ఏం లాభం? విత్తనంలోనే ఏదో ఫాల్ట్ ఉందండి, ఇప్పుడు చేసి ఏం లాభం లేదంటారు, అవునా? వెళదామా తర్వాత పౌరుషానికి? ఇది చెప్పండి స్వామిని బాగుంది అనిపిస్తుంది కదా. మరి తేజస్సు అనేటప్పటికీ నాకు అవన్నీ వస్తున్నాయి. ఏమిటండి తేజస్ అంటే? ఏమిటి అంటే ఇదే తేజస్ అంటే, నాట్ స్కిన్ కొంచెం షైనింగ్గా ఉండడం తేజస్సు కాదు, కళ్ళల్లో తేజస్సు ఉంది, మాటల్లో ప్రభావం ఉంటుంది, పనిలో ప్రభావం, అన్నిట్లో కనపడుతుంది. ఒకటి కాదు తేజస్సు అంటే, సామర్థ్యం, చక్కగా చేయగలిగినటువంటి సామర్థ్యం, సమర్థవంతంగా జీవించగలగడం, ధైర్యంగా జీవించగలగడం, ప్రశాంతంగా జీవించగలగడం, అటువంటివన్నీ ఉంటే తేజస్సు అంటారు. తర్వాత వ్యవసాయ జయ అస్మి, అహం జయ అస్మి. ఇక్కడ జయ అంటే జయం, ఏదైతే జయం ఎక్కడైతే ఉంటుందో ఆ జయాన్ని నేనే. అందుకని విక్టరీ అయితే ఏదైనా నాదే అనకూడదు, అది ఆయనదిట, ఆయన జయం అంటే విక్టరీ అని అర్థం. తర్వాత వ్యవసాయ అహమస్మి, ఇక్కడ వ్యవసాయము అంటే జయం అంటే కష్టం యొక్క ఫలం, వ్యవసాయం అంటే కష్టపడి పనిచేయడం. మామూలుగా మనం వ్యవసాయం అంటే రైతులు పొలంలో చేసే పనులు వ్యవసాయం అంటాం. అది వ్యవసాయం అనే పేరు ఎందుకు వచ్చిందంటే అక్కడ హార్డ్ వర్క్ అది. అందుకనే పొలంలో రైతు చేసే పనికి వ్యవసాయం అని పేరు వచ్చింది. మీ వాళ్ళు ఏం చేస్తుంటారంటే వ్యవసాయం చేస్తుంటారండి అన్నారు. హాయిగా కాళ్ళ మీద కాలేసుకుని కూర్చుంటాడా వ్యవసాయం చేసేవాడు? కష్టపడి నీటిలో కాళ్ళు పెట్టి మట్టిలో ఎండ వానకి తడిసి కష్టపడి పనిచేస్తాడు. కష్టపడి పని చేయడం వ్యవసాయం అంటారు. ఎవరైతే కష్టపడి చెమటోడ్చి పనిచేస్తారో ఆ వ్యవసాయ అని చూసారా, కష్టపడి పనిచేయడం, అక్కడే జయం కూడా ఉంటుంది. కనుక ఆ వ్యవసాయ అహమస్మి అన్నాడు. సోంబేరిలా కూర్చుంటాడు కదలకుండా, అందరి చేత పనులు చేయించుకుంటుంటాడు, ఏం పని చేయడు. అట్లాంటి వాళ్ళు తొందరగా ముసలివాళ్ళు అయిపోతారట. మొన్న ఎవరు ముగ్గురిని కలిసి ఆ పెద్దవాళ్ళని, 97 ఏళ్ళు ఆవిడ ఒక ఆవిడ, 95 ఏళ్ళు ఆవిడ ఒక ఆవిడ, 92 ఏళ్ళు ఆవిడ ఒక ఆవిడ, నేను అడిగా ఏమంటే మీ సీక్రెట్ హెల్త్కి సీక్రెట్ ఏమిటన్నా, ఏం లేదండి అంది. చిన్న విషయం నేను గమనించింది ఏంటంటే వాళ్ళ దగ్గర వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. అది వాళ్ళు చెప్పరు ఏమిటి సీక్రెట్ అంటే, వాళ్ళకి ఏం తెలుసు పాపం సీక్రెట్ అంటే. నేను గమనించాను అది, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. చేస్తామంటే నువ్వెందుకు చేయటం, నేను చేసుకోగలను కదా, నేనే చేసుకుంటాను. ఇప్పుడు మనమైతే నువ్వు చేస్తావా చేసి పెట్టు అని అంటాం. కానీ వాళ్ళు అట్లా వెనకటి వాళ్ళు అలా చేయనిచ్చేవాళ్ళు కాదు. నా కాళ్ళు చేతులు ఆడుతున్నంతసేపు నువ్వెందుకు చేయడం, నేనే చేసుకుంటానంట. అది సీక్రెట్. అదొకటి. తర్వాత తిన్నావా భోంచేసావా? ఒక పాడ పెద్దాడు పండ్లన్నీ ఇస్తుంటే నేను అందరికీ, అన్నీ మాకే ఇస్తారు మీరేం తింటారు అని ఉంటుంది ఆవిడ. ఆవిడకి ఎన్నేళ్ళు తెలుసా? 95 ఏళ్ళు. పళ్ళు గట్టిగా అట్లాగే ఉన్నాయి, కళ్ళజోడు లేదు, మంచి జ్ఞాపక శక్తి, నవ్వుతూ మాట్లాడుతోంది. ఇమాజిన్ చేయండి 95 ఏళ్ళు ఆవిడ, మనం ఎట్లుంటాం 95 ఏళ్ళకి. అక్కడ ఒక 16-15 మంది కూర్చొని ఉన్నారు. నేను అందరికీ పండిస్తున్నా, ఇస్తుంటే ఆవిడ, ఆ ఒక్కడ ఆవిడ ఫస్ట్ అడిగిన క్వశ్చన్ అది, అన్నీ మాకే ఇస్తారు మీరేం తింటారు అన్నది. మిగతా వాళ్ళు ఎవరు అడగలే, గమనించా నేను వెంటనే. అంటే చూడండి, ఆ మనిషి ఆ 95 ఏళ్ల వయసులో కూడా మీరు మీకు అనేటువంటిది. ఎందుకు చెప్తున్నానంటే జయం అంటే ఏమిటి, వ్యవసాయం వల్ల జయం లభిస్తుంది. వ్యవసాయం అంటే ఏమిటి, కష్టపడి పనిచేయడం. కష్టపడి పనిచేసిన వాడే ఎప్పుడైనా రాణిస్తాడు, జయాన్ని పొందుతాడు. పిల్లలు కూడా కష్టపడి చదివితేనే కదా పరీక్ష పాస్ అవుతారు, లేకపోతే పేపర్ లీక్ చేసి అవుట్ అయిన పేపర్ని చూసుకొని రాసుకొని ఏంటది, అసలు ఎందుకు లీక్ అవ్వాలి పేపర్? అక్కడే చెలుపుతుంది మనకు ఎంత వ్యవసాయం చేస్తున్నారు, ఎంత కష్టపడుతున్నారు ఏమిటనే తెలిసిపోతుంది కదా. ఎంత తప్పది అసలు, ఒక పేపర్ లీక్ అయితే, పబ్లిక్ పేపర్, మ్యాథ్స్ పేపర్, ఎకనామిక్స్ పేపర్, అవతల పిల్లలు ఎంత కష్టపడతారు. కష్టపడి చదివి రాసిన వాళ్ళకి 3 రోజులు నిద్ర లేదు నిజంగా. ఇంట్లో ఎవరికి నిద్ర లేదు, ఆ పిల్లలకే కాదు, ఇంట్లో తాతయ్యలకి నిద్ర లేదు, అమ్మమ్మకి నిద్ర లేదు, తల్లిదండ్రులకి నిద్ర లేదు ఆ ఒక్క న్యూస్ వల్ల. ఎంతమందిలో అలజడి రేపిందో చూసారా, అశాంతిని. ఇంత కష్టపడి చదివి నేను కష్టపడి రాసి మళ్ళీ చదవాలా, మళ్ళీ రాయాలా అంటే అన్యాయం కదా అది. అప్పుడు నేను ఒకటే అన్నా, ఎక్కడ లీక్ అయిందో ఎక్కడ జరిగిందో కనిపెట్టి అక్కడ పరీక్ష పెట్టాలి అన్నాను. నెక్స్ట్ డే అదే వచ్చింది న్యూస్, కరెక్ట్గా పట్టుకున్నారు వాళ్ళు. అది న్యాయం కదా. అట్లా చెప్పకుండా గవర్నమెంట్ టక్కున అందరికీ పరీక్ష అనగానే అట్లా చెప్పకూడదు. బయటికి చెప్తే కొంతమంది పిల్లల గుండె కూడా ఆగిపోతుంది, మన పేరెంట్స్కి కూడా ఆగిపోవచ్చు, చెప్పలేము. కొంతమంది పిల్లలకి తట్టుకోలేరు కదా. అందుకని అట్లాంటి న్యూస్ వెంటనే మీడియాలో రాకూడదు. ఆలోచించి అది ఎక్కడ లీక్ జరిగింది, ఆ పేపరు ఎందుకు జరిగింది, ఎవరు కారణం కనుక్కొని ఆ ఏరియాలో ఎవరైతే కాపీ చేసి ఉంటారో అక్కడ పెట్టాలి. కానీ పరీక్ష అందరికీ పెడతారా ఏంటి అసలు? అందుకని ఆ న్యూస్ రావడమే తప్పు. వ్యవసాయం లేకపోవడం వలన, కష్టపడి పని చేయకపోవడం వలన, చదవకపోవడం వలన ఇట్లాంటివన్నీ జరుగుతాయి. కృష్ణ పరమాత్మ అన్నాడు, అక్కడ నేనుండను ఇక్కడే ఉంటానన్నాడు. చూసారా, జయహ అహమస్మి, వ్యవసాయ అహమస్మి అన్నారు. అందుకని మన కష్టపడి పనిచేస్తూ ఉంటే మన దగ్గరే ఉంటాడు భగవంతుడు. అంతేగాని సోమరతనంగా ఉండేవాడి దగ్గర భగవంతుడు పారిపోతాడు. తర్వాత సత్వం సత్వవతాం అహమస్మి. ఇక్కడ సత్వం అంటే ధర్మం, సత్వగుణంతో కూడినటువంటి ధర్మం, వైరాగ్యంతో కూడినటువంటి బలం. ధర్మ జ్ఞానం, ధర్మ వైరాగ్యం, ఐశ్వర్యం లక్షణం, సత్వం కార్యం అని అంటారు సత్వవతాం. అందుకనే బ్రాహ్మణుడు, ఇందాక దేవబ్రాహ్మణులు అని విన్నాం, మనుష్య బ్రాహ్మణులు, ఇప్పుడు బ్రాహ్మణుని పొగుడుతుంటారు కదా, వాళ్ళకి సన్మానం చేస్తుంటారు, సత్కారం చేస్తుంటారు, పూజలు చేసినప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే వెంటనే గాయత్రి చేస్తారు. చేసి ఈ పూజలు, ఈ గౌరవం, ఈ సత్కారం ఇవన్నీ నాకు కాదు, ఇవన్నీ భగవంతుడికి అని చెప్పి ప్రాయశ్చిత్తం చేయాలట. ఎవరైనా నమస్కారం చేస్తే, ఇప్పుడు గురువు గారు ఉన్నారు, మన గురువు గారికి నమస్కారం చేస్తే ఆహా అందరు నమస్కారం చేస్తున్నారు నాకు అనుకోకూడదట. ఆ గురువుగారు కళ్ళు మూసుకొని నమస్కారాన్ని వెంటనే ఆయన గురువుగారికి పాస్ చేయాలి. ఆ గురువుగారు ఏం చేస్తారంటే ఆయన గురువుగారికి పాస్ చేస్తారు. చివరికి ఆ నమస్కారం ఎక్కడికి వెళ్తుంది? పరమాత్ముడికి వెళ్తుంది. లేకపోతే ఏమవుతుంది? గర్వం వస్తుంది మనిషికి. అందుకని ఎవరైనా ఎక్కడైనా మనల్ని పొగిడిన, అసలు నాకు అర్హత లేదు, ఏదో పొగుడుతారు పాపం వాళ్ళు పిచ్చి భక్తులు అని చెప్పి అనుకోవాలి, కానీ ఆహా చూసావా నా దగ్గర ఎంత గొప్పతనం ఉండబట్టి వాళ్ళు పొగిడారు అని అనకూడదు. అది సత్వం అవ్వదు. సత్వం అంటే వివేకంతో కూడినటువంటి బలం, వైరాగ్యంతో కూడినటువంటి శక్తి, సామర్థ్యం, ఇవన్నీ ఉండాలి మనిషిలో. ఎటువంటి అహంకారం ఉండకూడదు. ఏ కొంచెం ఎవరైనా మెచ్చుకుంటున్నా కూడా అవన్నీ కూడా భగవంతుడి యొక్క విభూతి ఈ రూపంలో ఇక్కడ వ్యక్తమవుతున్నాయి అన్నట్టు. అందుకని అంటాం ఇది వ్యాసపీఠం, ఇక్కడ కూర్చొని పలికేది నేను కాదు, ఇదేదో ఉపాధి, ఇక్కడ ఇది మిషన్. దీని నుంచి భగవంతుడి వాక్ అట్లా బయటకు వస్తుంది. అందుకని చిన్మయానంద స్వాముల వారు మన పరమార్థానంద స్వామితో అనేవారట. ఫస్ట్ వారు లెక్చర్స్ స్టార్ట్ చేసినప్పుడు చిన్మయానందుల వారు చెప్పారట పరమార్థానంద స్వామితో, నువ్వు ఉపన్యాసం చెప్పేటప్పుడు నువ్వు మాట్లాడుతున్నావని అనుకోవద్దు, ఆ వ్యాసపీఠం మీద కూర్చుంటే ఆ వాక్కులన్నీ కూడా ఆ పరమాత్ముడికి చెందుతాయి, ఆయనకు పాస్ చేయాలి, నేను కాదు మాట్లాడేది, ఆ భగవంతుడు మాట్లాడుతున్నాడు. ఇట్ గోస్ టు భగవాన్, నాది కాదు అనే ఉద్దేశంతో భావనతో చెప్తూ ఉండాలి చెప్పేటప్పుడు, ఏ గురువైనా సరే. ఏముంది, ఉన్నదా అని అక్కడ అర్థం చేసుకొని గురువుగారు చెప్పిందని నేను చెప్తున్నాను. అంతేగాని మన గొప్పతనం ఏం లేదు. ఇంకా గొప్పతనం ఏదైనా ఉంటే తప్పులే ఉంటాయి, పొరపాట్లు తప్పులన్నీ మన ఇదనమాట, మన కాంట్రిబ్యూషన్. ఏదన్నా మంచిది అక్కడక్కడ బాగుంది అనిపించిందంటే అది గురువు గారి అనుగ్రహం. అంతేకాని ఏ వ్యక్తికి కాదు, అంతా కూడా ఆయనకే వెడుతుంది. వ్యవసాయ జయ సత్వం సత్వవతాం. తర్వాత శ్లోకం, వృష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయః మునీనామప్యహం వ్యాసః కవీనాముషనా కవిః. వృష్ణీనాం, యాదవ వంశమునందు, వృష్ణి వంశమునందు లేక యాదవ వంశమునందు వాసుదేవః, వాసుదేవుణ్ణి నేనే. వసుదేవ పుత్రుడైనటువంటి వాసుదేవుణ్ణి నేను అన్నారు. అందుకే ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అని జపం పారాయణ చేయాలి. ఆయన చెప్పాడు కదా వాసుదేవుణ్ణి నేను కాబట్టి వాసుదేవుని మీద ధ్యానం చేయాలి. అంతేగాని లోకల్గా ఎక్కడో ఎవరు చెప్పారని చెప్పి ఎవరి మీద వాళ్ళ ధ్యానం మీద చేయకూడదు. ఓకే, వాసుదేవా అహమస్మి, నేను వాసుదేవుణ్ణి అయితే కృష్ణుడు ఆయన గురించి ఆయనే చెప్పుకుంటున్నాడు. కృష్ణ పరమాత్మ వాసుదేవుడై ఉండి వృష్ణి యాదవ వంశంలో వాసుదేవుడైన ఒకడున్నాడు, యాదవ కులంలో వాసుదేవుడనే ఆయన ఒకడున్నాడు. ఎవరైనా ఆయనే, ఆయన నేనే అన్నాడు. ఆయన నేనే అంటే ఏమిటి, ఆ వాసుదేవుడిని నేనే, కృష్ణుణ్ణి నేనే, నా మీదనే ధ్యానం చెయ్యి అన్నాడు. అట్లయితే పాండవులలో అర్జునుడిని నేను అన్నాడు. మళ్ళీ చూడండి, పాండవానాం అర్జున అహమస్మి. పాండు కృష్ణుని గురించి చెప్పుకుంటూ ఉంటే అర్జునుడు కొంచెం ఫీల్ అవుతాడేమోనని, అట్లని కాదు. పాండవ మధ్యముడు, పాండవ మధ్యముడు అర్జునుడు మహాభక్తుడు, కృష్ణుడి భక్తుడు. కనుక అటువంటి కృష్ణుడి భక్తుడైనటువంటి అర్జునుడు పాండవ మధ్యముడు, పాండవులలో మధ్యముడు అర్జునుడిని నేనే అన్నాడు. అందుకని అర్జునుడి మీద కూడా ధ్యానం చేయొచ్చు. అర్జునుడి అంశ భగవద్ అంశ అని చెప్పి ఆయన్ని మనం భగవద్ అంశగా చింతన చెయ్యొచ్చు అని చెప్పి చెప్తున్నాడు కృష్ణ పరమాత్ముడు. ఆ అర్జునుడిని నేనే అంటున్నాడు, అహమస్మి అన్నాడు. అంతేకాదు వ్యాస మునీనా, మునులలో వ్యాసుణ్ణి నేనే అన్నాడు. ఈ పుస్తకం రాసింది ఎవరు, వ్యాసుడు భగవానుడు. ఈ భగవద్గీత ఏ పుస్తకంలో వస్తుంది, మహాభారతంలో. మహాభారతం రాసింది ఎవరు, వ్యాసుడు. వ్యాసుడు ఏం చెప్తున్నాడు, మునులలో వ్యాసుడిని నేనన్నాడు కృష్ణ పరమాత్మ. వ్యాసుల వారి తన గురించి తనే చెప్పుకుంటున్నాడు. అలా చెప్పుకోవడానికి కూడా కొంచెం ధైర్యం ఉండాలి. ఎప్పుడైతే మన దగ్గర ఆ శక్తి ఉంటుందో చెప్పుకున్నా తప్పు లేదు. ఇప్పుడు మన నేనే దేవుణ్ణి అని నేను చెప్పుకుంటాను, ఏమంటే అంత ధైర్యం మీకు ఎక్కడి నుంచి వస్తుంది ధైర్యం అంటే, నేను శరీరాన్ని కాదు, మనస్సుని కాదు, బుద్ధిని కాదు, అహంకారాన్ని కాదు, ఆత్మగా నేను భగవత్ స్వరూపాన్ని చెప్తే తప్పులేదు. శరీరం బుద్ధితో అహంకార బుద్ధితో దేవుణ్ణి నేను చెప్పన్నానంటే దేవుడు వచ్చి ఒక ముట్టికాయ వేస్తాడు, నువ్వు ఎట్లా అవుతావు దేవుడు అని. కనుక ఏ స్టాండ్ పాయింట్లో చెప్తున్నావు అనేది ముఖ్యం ఇక్కడ. అర్థమైందా, వ్యాసుడు ఆ పరమాత్మ రూపంగా భావించుకొని మునులలో వ్యాసుని నేనన్నాడు. వ్యాసాయ విష్ణు రూపాయ, ఆయన విష్ణు రూపం కదా, వ్యాసరూపాయ విష్ణవే అన్నారు. అందుకని వ్యాసుణ్ణి ఆయనకి అచతుర్వదనో బ్రహ్మ అన్నారు. నాలుగు తలలు లేవే కానీ ఆయన బ్రహ్మతో సమానంట. అచతుర్వదన, నాలుగు తలలు లేవు కానీ బ్రహ్మదేవుడితో సమానం. అదేవిధంగా ద్విబాహు, ద్విబాహు అపరో హరిహి అన్నారు. ఆయనకి నాలుగు చేతులు లేవు, రెండు చేతులే ఉన్నాయి వ్యాసుడికి, అయినా విష్ణుమూర్తి అన్నాడు. ఆయన విష్ణువుతో సమానం. ద్విబాహుర్ అపరో హరిహి. తర్వాత అపాల లోచన శంభు, పాలంలో లోచనం లేదు, అపాల లోచన మూడో కన్ను లేదే కానీ ఆయన శంభుతో సమానం. ఆయనే బ్రహ్మ విష్ణు శివ అని చెప్పి ఒక శ్లోకం, భగవాన్ బాదరాయణ అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరిహి అపాల లోచన శంభు భగవాన్ బాదరాయణ. అంతటి గొప్పవాడు వ్యాస భగవానుడు మునులలో ఆయన చాలా గొప్పవాడు. తర్వాత కవీనాం ఉషనా కవి, ఉషనాహ అంటే శుక్రాచార్యుడు, అసురుల యొక్క గురువు ఆచార్యుడు. అసురుల యొక్క గురువు అయినా కూడా ఈయన అసురుడు కాదు, శుక్రాచార్యుడు జ్ఞాని, మహానుభావుడు ఆయన. అటువంటి శుక్రాచార్యుడు నేనే అన్నాడు. తర్వాత చూస్తాం వచ్చేవారం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.